మార్కండేయుడు. పూర్వకాలంలో మృకండు అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన యొక్క భార్య మరుద్వతీ దేవి. ఈవిడ మహాసాధ్వి, మహాపతివ్రత. వాళ్ళకి సంతానం లేదు. ఒక రోజున ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మహర్షులతో కలిసి ఈ మృకండు సత్యలోకానికి వెళ్లాడు. అక్కడ సంతానం లేనటువంటి వాళ్ళకి ఉత్తమ గతులు లేవు, అందుచేత నువ్వు ఈ లోకంలో ప్రవేశించడానికి వీలు లేదు అంటూ ఆ మృకండ మహర్షిని ఆపేశారు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు. లోపలికి వెళ్ళటానికి వీలు లేదు, చేసేదేం లేక ఇంటికి వచ్చిన దారిని బయలుదేరాడు. ఈ రకంగా ఇంటికి వచ్చి జరిగిన విషయమంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు చాలా దుఃఖించారు. ఒక రోజున వాళ్ళిద్దరూ కూడా హిమాలయ పర్వతాలకు బయలుదేరారు. అక్కడికి వెళ్లి పుత్ర సంతానం కోసము అని శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టారు. వాళ్ల యొక్క తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు. ఆ దంపతులు మాకు పుత్ర సంతానం కావాలి అన్నారు. దానికి ఈశ్వరుడు, ఋషి దంపతులారా, మీకు సంతాన యోగం లేదు, అయినప్పటికీ తపస్సు చేసి నన్ను కోరారు కాబట్టి బుద్ధిమంతుడు, వేద వేదాంగ విదుడు అయినటువంటి బాలుని నేను మీకు ప్రసాదిస్తూ ఉన్నాను. కాని అతడు అల్పాయుష్వంతుడవుతాడు, అతడు కేవలము 16 సంవత్సరాలే జీవించి ఉంటాడు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. సరే, చేసేదేం లేదు, ఇంటికి తిరిగి వచ్చారు ఈ ఋషి దంపతులు. కొంతకాలానికి ఈ మృకండుని యొక్క భార్య గర్భవతి 12 మగబిడ్డను ప్రసవించింది. మునీశ్వరులందరూ కూడా ఆ బాలుడికి మార్కండేయుడు అని నామకరణం చేశారు. మార్కండేయుడు చాలా గొప్ప శివభక్తుడు. పిల్లవాడికి 5వ ఏట అక్షరాభ్యాసం చేశారు. మునీశ్వరులందరూ కూడా అతన్ని దీర్ఘాయురస్తు అని దీవించారు. ఈ బాలుడు అల్పాయుష్కుడు అని చెప్పేసేమో ఈశ్వరుడు చెప్పాడు, అతన్ని దీర్ఘాయుషుగా ఈ మునీశ్వరులందరూ దీవిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో, దైవం యొక్క సంకల్పం అనేది ఏ రకంగా ఉన్నదో మనకి ఏం తెలుసు, చూస్తూ ఉందాము అని చెప్పేసి ఊరుకున్నాడు ఈ మృకండ మహర్షి. మార్కండేయుడు ఏకసంధాగ్రహి, అందుచేత వేద వేదాంగాలన్నీ కూడా కొద్ది రోజుల్లోనే నేర్చేసుకున్నాడు. అతి చిన్న వయస్సులోనే మహాపండితుడైపోయాడు. అటువంటి మార్కండేయుడిని చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా గర్వించడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు కూడా తమ యొక్క కుమారుణ్ణి చూసి ఆనందిస్తూ ఉన్నారు. పిల్లవాడు మహాపండితుడు, ఈ ఆనందం ఒక పక్కనుంది, అయితే అతడు అల్పాయుష్కుడు అనేటటువంటి బాధ ఇంకో పక్కన పీడిస్తోంది. ఈ రకంగా తల్లిదండ్రులు మాత్రం ఆశ, నిరాశ ఈ రెండింటి మధ్యన ఊగులాడుతూ ఉన్నారు. ఇలా 15 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున నారదు మునీంద్రుడు మృకండుని యొక్క ఆశ్రమానికి వచ్చాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు మృకండ మహర్షి. కుశల ప్రశ్నలన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత మాటల మధ్యలో మార్కండేయుణ్ణి చూసి, సాముద్రిక లక్షణాలను బట్టి ఈ బాలుడు చాలా గొప్పవాడవుతాడు, భక్త శిఖామణి అవుతాడు, లోకైక వంద్యుడవుతాడు, కాని ఇతడికి ఇంకా 1 సంవత్సరం మాత్రమే ఆయు ఉన్నది, విచారించే లాభం లేదయ్యా. ఈ బాలుడు శివభక్తుడు, అతడికి ఆయుష్ లేదు అని మీరు ఏ రకంగానూ కూడా బాధపడద్దు. శివుడు భక్త సులభుడు, శివుణ్ణి భక్తితో మెప్పించి వరాలు పొందటం అనేది అతి తేలికైనటువంటి పని. ఈ 1 సంవత్సర కాలంలోనూ మార్కండేయుడు ఆ శివుణ్ణి మెప్పించగలడు. అని చెప్పి మార్కండేయుడితో, నాయనా, గోదావరి నదీ తీరంలో గౌతముడి యొక్క సిద్ధాశ్రమం ఉన్నది. పూర్వకాలంలో ఐతి కశ్యపులకు వామనుడు అక్కడే జన్మించాడు. అందుచేత అది సిద్ధ జనార్దన క్షేత్రము అని కూడా పిలువబడుతూ ఉన్నది. అక్కడ రాజేశ్వరి సోమలింగేశ్వరులున్నారు. గతంలో శ్వేతకేతువు అనేటటువంటి మహారాజు శుక్రుడు కూడా ఆ ప్రాంతంలోనే పరమేశ్వరుని ఆరాధించారు. నువ్వు కూడా అక్కడికి వెళ్లి శివుణ్ణి గురించి తపస్సు చెయ్యి అన్నాడు. మార్కండేయుడు గౌతమి తీరం చేరాడు. నదిలో స్నానం చేసి గౌతముడికి నమస్కరించి తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇలా ఒక ఏడాది కాలం గడిచిపోయింది. మాఘశుద్ధ పంచమి మార్కండేయుడి యొక్క జన్మదినం. ఆ రోజుకి మార్కండేయుడికి 16 సంవత్సరాలు పూర్తయినాయి. మార్కండేయుడిని తీసుకురావడానికి యమధర్మరాజు దూతల్ని పంపించాడు. యమదూతలను చూసి మార్కండేయుడు భయపడిపోయి శివుణ్ణి శరణు వేడాడు. శివాలయంలోకి వెళ్లి కూర్చున్నాడు. యమదూతలు ఆలయ ప్రవేశం చేయబోయారు. కాలభైరవుడు వాళ్లని అడ్డగించాడు. దూతలు జరిగిన విషయాన్ని తమ ఏలికకు విన్నవించారు. మాఘశుద్ధ సప్తమి రోజున యముడు దున్నపోతునెక్కి మార్కండేయుని కోసం బయలుదేరాడు. నదీ స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తూ ఉన్నాడు మార్కండేయుడు. మార్కండేయుని రమ్మని పిలిచాడు యముడు. పూజ మధ్యలో ఉన్నది. శివ పూజకు అంతరాయం కలిగించద్దు. సకల ధర్మాలు తెలిసినటువంటి వాడివి. నీకు తెలియనటువంటి ధర్మం ఏమీ లేదు కదా, కొంచెం సేపు ఉండు అన్నాడు మార్కండేయుడు. తాను పిలిస్తే ఒక బాలకుడు రానన్నాడు. యమధర్మరాజు కోపం వచ్చింది. వెంటనే చేతిలో ఉన్నటువంటి పాశం మార్కండేయుడి మీదకి విసిరేశాడు. మార్కండేయుడు ఆతత్రాణ ప్రాయణ అనాథరక్షక శంకర పాహిమాం పాహిమాం అంటూ శివలింగాన్ని ఆలంగనం చేసుకున్నాడు. యముడు కోపంతో ఆ పాశాన్ని బలంగా లాగాడు. ఆ పాశం శివలింగాన్ని కూడా కలిపివేసింది. మరుక్షణంలో ఢమఢమ ధ్వనులతో పెళపెళ రావాలతో కోటి సూర్యుల కాంతితో 5 ముఖాలు 3 కనులు కలిపి ఖడ్గము పరశువు శూలము ధరించి గజ చర్మాంబరధారి అయినటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమ భక్తితో నమస్కరించాడు మార్కండేయుడు. నీకేం భయం లేదు, నిశ్చింతగా ఉండు అని మార్కండేయుడికి అభయం ఇచ్చాడు శివుడు. పరమేశ్వరుడు యమధర్మరాజుతో, సమవర్తి, ధర్మ నిర్వహణలో నువ్వు హద్దు మీరి ప్రవర్తించావు. ఈ బాలుడు నా భక్తుడు, అతడి జోలికి నువ్వు ఎందుకు వెళ్లావు అన్నాడు. ఈ రకంగా అంటూ యముణ్ణి శిక్షించాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి యముడు తన పని తాను చేశాడు కాబట్టి అతన్ని క్షమించవలసింది అని ప్రార్థించారు. అప్పుడు శివుడు శాంతించి, యమధర్మరాజా, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, కాని నా భక్తుల జోలికి మాత్రం వెళ్లకు అని అతనికి ఆజ్ఞాపించి మార్కండేయుడికి 7 కల్పాల వరకు కూడా ఆయుష్నిచ్చి దీవించాడు. ఈ విధంగా శివుడు భక్త సులభుడు. అతడికి భక్తులకు ఎప్పుడూ మేలే జరుగుతుంది, అంతేకాని కీడు అనేది ఎన్నడూ జరగదు. శివుడు బోళాశంకరుడు. అతన్ని గనక హరహర మహాదేవ శంభు అంటూ నెత్తిమీద కాసిన నీళ్లు గనక పోసి అభిషేకం చేసినట్లయితే ప్రసన్నమవుతాడు. భక్తుడు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడు. అటువంటి మహానుభావుడు ఈశ్వరుడు.